లూకా 22వ అధ్యాయము. పులవకుండా రొట్టెలు చేసే పండుగ దగ్గరకు వచ్చింది. దాన్ని పస్కా అనేవాళ్లు. ప్రజల్లో ఉన్న విశ్వాసం చూసి ప్రధాన యాజకులు, శాస్త్రులు భయపడిపోయారు. వాళ్లు ఏదో ఒక విధంగా యేసును చంపాలని ప్రయత్నం చేయసాగారు. 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు అనబడే యూదాలో సాతాను ప్రవేశించాడు. యూదా ప్రధాన యాజకులను, ముఖ్య ద్వారపాలకుల్ని కలుసుకుని తాను ఏ విధంగా యేసును వాళ్లకప్పగించగలడో చర్చించాడు. యూదా చెప్పింది విని ప్రధాన యాజకులు ఆనందించారు. యేసునప్పగిస్తే అతనికి కొంత డబ్బు ఇస్తామని వాళ్లు చెప్పారు. అతడు దానికి అంగీకరించి ప్రజలు లేనప్పుడు యేసును వాళ్లకప్పగించాలనుకుని మంచి సమయం కోసం ఎదురుచూడసాగాడు. పులవకుండా రొట్టెలు చేసే పండుగ వచ్చింది. ఆ రోజు పస్కా గొర్రెపిల్లను బలి ఇచ్చేవాళ్లు. యేసు పేతురు, యోహానులతో,
వెళ్ళి పస్కా పండుగ భోజనం సిద్ధం చెయ్యండి
అని చెప్పాడు. వాళ్లు,
ఎక్కడ సిద్ధం చెయ్యమంటారు
అని అడిగారు. ఆయన,
మీరు పట్టణంలోకి ప్రవేశిస్తుంటే నీళ్ల కడవ ఎత్తుకుని వెళ్తున్నవాడొకడు కనిపిస్తాడు. అతన్ని అనుసరించి అతడు ఏ ఇంట్లోకి వెళ్తాడో ఆ ఇంట్లోకి వెళ్ళండి. ఆ ఇంటి యజమానితో, మా బోధకుడు తన శిష్యులతో కలిసి పస్కా భోజనం చెయ్యాలి, కనుక అతిథులుండే గది ఎక్కడుందో మాకు చూపండి అని అతనితో అనండి. అతడు మీకు మేడ మీద ఉన్న ఒక విశాలమైన గది చూపిస్తాడు. ఆ గదిలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. పస్కా భోజనం అక్కడ తయారు చేయండి
అని అన్నాడు. వాళ్లు వెళ్ళి అన్నీ యేసు చెప్పిన విధంగా ఉండటం గమనించారు. అక్కడ వాళ్లు పస్కా పండుగ భోజనం తయారు చేశారు. భోజనం చేసే సమయం దగ్గరకు వచ్చింది. యేసు, ఆయన అపొస్తలులు భోజనానికి కూర్చున్నారు. ఆయన వాళ్లతో,
నేను చనిపోకముందే మీతో కలిసి ఈ పస్కా భోజనం చెయ్యాలని ఎంతో ఆశపడ్డాను. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఈ పస్కా భోజనం మనకు ఉన్న నిజమైన అర్థం నెరవేరుతుంది. అంతవరకు ఈ భోజనం మళ్లీ చెయ్యను
అని అన్నాడు. ఆయన గిన్నె తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పి,
ఇది తీసుకుని మీ మధ్య పంచుకోండి, ఎందుకంటే దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షతో చేసిన ఈ పానీయం మళ్లీ త్రాగనని మీతో చెబుతున్నాను
అని అన్నాడు. ఆ తర్వాత ఒక రొట్టె తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాన్ని తురించి వాళ్ళకిస్తూ,
ఇది నా శరీరం, మీకోసం ఇవ్వబడింది, నా జ్ఞాపకార్థం ఇది చెయ్యండి
అని అన్నాడు. అదేవిధంగా భోజనం అయ్యాక ఆయన పాత్రను తీసుకుని,
ఇది నా రక్తంతో చేసిన క్రొత్త నిబంధన, నేను ఈ రక్తాన్ని మీకోసం చిందిస్తున్నాను, నాకు ద్రోహం చేయబోతున్నవాడు నాతో ఇక్కడ భోజనానికి కూర్చుని ఉన్నాడు, దేవుడు నిర్ణయించినట్లు మనుష్యకుమారుడు మరణించబోతున్నాడు, ఆయనకు ద్రోహం చేసిన వానికి శిక్ష తప్పదు
అని అన్నాడు. వాళ్లు తమలో,
ఎవరీ పని చేస్తారా
అని పరస్పరం ప్రశ్నించుకున్నారు. ఆ తర్వాత వాళ్లలో,
ఎవరు గొప్ప
అన్న విషయంపై వాదన మొదలైంది. యేసు వాళ్లతో,
యూదులు కానివాళ్లను వాళ్ల రాజులు క్రూరంగా పాలిస్తారు, అధికారంలో ఉన్నవాళ్లు తమను పొగడమని ప్రజల్ని ఒత్తిడి చేస్తారు, కాని మీరు అలా ఉండకూడదు. మీలో అందరికన్నా గొప్పవాడు అందరికన్నా చిన్నవానిలా మెలగాలి, నాయకుడు సేవకునిలా ఉండాలి. ఎవరు గొప్ప, భోజనానికి కూర్చున్నవాడా లేక భోజనం వడ్డించేవాడా? భోజనానికి కూర్చున్నవాడే కదా, కాని నేను మీ సేవకునిలా ఉంటున్నాను, మీరు నా కష్ట సమయాల్లో నా వెంట ఉన్నవాళ్లు, కనుక నా తండ్రి నాకు రాజ్యాన్ని అప్పగించినట్లు నేను మీకు రాజ్యాన్ని అప్పగిస్తాను. అప్పుడు మీరు నా రాజ్యంలో నాతో కలిసి కూర్చుని తింటారు. సింహాసనాలపై కూర్చుని 12 వంశాల వారిపై తీర్పు చేస్తారు. సీమోను, సీమోను, మిమ్మల్ని గోధుమలు చెరిగినట్లు చెరిగి పరీక్షించటానికి సైతాను అనుమతి పొందాడు. కాని సీమోను, నీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లరాదని నేను ప్రార్థించాను. నీ విశ్వాసం మళ్లీ బలపడినప్పుడు నీ సోదరుల విశ్వాసాన్ని గట్టిపరుచు
అని అన్నాడు. కాని సీమోను,
ప్రభూ, మీ వెంట కారాగారానికి రమ్మన్నా చనిపొమ్మన్నా సిద్ధమే
అని సమాధానం చెప్పాడు. యేసు,
పేతురు, నేను చెప్పేది విను. ఈరోజు కోడి కోయక ముందే నేనెవరినో నీకు తెలియదని 3 సార్లు అంటావు
అని అన్నాడు. ఆ తర్వాత యేసు,
నేను మిమ్మల్ని డబ్బు దాచుకునే సంచి, చేతి సంచి, చెప్పుల జోళ్లు లేకుండా పంపినప్పుడు మీ అవసరాలు తీరలేదా
అని అడిగాడు.
తీరాయి
అని వాళ్లు సమాధానం చెప్పారు. యేసు వాళ్లతో,
ఇప్పుడు మీ దగ్గర డబ్బులు దాచుకునే సంచి ఉంటే దాన్ని మీ వెంట తీసుకెళ్ళండి. మీ దగ్గర కత్తి లేకుంటే మీ వస్త్రాన్ని అమ్మి కత్తి కొనండి. లేఖనాల్లో అతడు నేరస్తునిగా పరిగణింపబడ్డాడు అని వ్రాయబడి ఉంది. అది నా విషయంలో నిజమవుతుంది. అవును, అది ఇప్పుడు నా విషయంలో నిజమవుతుంది
అని అన్నాడు. శిష్యులు ఆయనతో,
ఇదిగో ప్రభు, ఇక్కడ 2 కత్తులున్నాయి
అని అన్నారు.
ఆ విషయం ఇక చాలించండి
అని ఆయన అన్నాడు. అలవాటు ప్రకారం యేసు ఒలీవుల కొండమీదికి వెళ్లటానికి బయలుదేరాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు. అక్కడికి చేరుకున్నాక వాళ్లతో,
మీరు శోధనలో పడకుండా ఉండటానికి ప్రార్థించాలి
అని అన్నాడు. ఆయన వాళ్ల నుండి రాయి విసిరనంత దూరం వెళ్లి మోకరిల్లి ఈ విధంగా ప్రార్థించాడు.
తండ్రి, నీకిష్టమైతే ఈ గిన్నె నా నుండి తీసివెయ్యి, కాని నెరవేరవలసింది నా ఇచ్చ కాదు, నీది.
అప్పుడు ఒక దేవదూత పరలోకంలో నుండి వచ్చి ఆయనకు శక్తినివ్వడానికి ప్రత్యక్షమైనాడు. ఆయన ఆవేదనతో ఇంకా తీవ్రంగా దేవుణ్ణి ప్రార్థించాడు. నేలమీద పడుతున్న ఆయన చెమట చుక్కలు రక్తపు చుక్కల్లా ఉన్నాయి. ప్రార్థించటం ముగించాక ఆయన తన శిష్యుల దగ్గరకు వెళ్లాడు. దుఃఖం వల్ల అలిసిపోయి వాళ్లు నిద్రిస్తూ ఉన్నారు. వాళ్లతో,
ఎందుకు పడుకున్నారు? లేచి మీరు శోధింపబడకూడదని ప్రార్థించండి
అని అన్నాడు. ఆయనింకా మాట్లాడుతుండగా ప్రజల గుంపు ఒకటి అక్కడికి వచ్చింది. 12 మందిలో ఒకడైన యూదా అన్నవాడు అందరికన్నా ముందు ఉన్నాడు. వాడు యేసును ముద్దు పెట్టుకోవటానికి ఆయన దగ్గరకు వెళ్లాడు. కాని యేసు వానితో,
యూదా, ముద్దు పెట్టుకుని దేవుని కుమారునికి ద్రోహం చేయాలని నీ ఉద్దేశ్యమా
అని అడిగాడు. యేసు శిష్యులు జరగబోయే సంఘటనను గ్రహించారు. వాళ్ళు,
ప్రభూ, మా కత్తులతో వాళ్లను నరకమంటారా
అని అడిగారు. ఇంతలో ఆయన శిష్యుల్లో ఒకడు తన కత్తి దూసి ప్రధాన యాజకుని సేవకుని యొక్క కుడి చెవి నరికి వేశాడు. యేసు,
ఆపండి
అని అంటూ ఆ సేవకుని చెవి తాకి అతనికి నయం చేశాడు. ఆ తర్వాత యేసు తనను బంధించటానికి వచ్చిన ప్రధాన యాజకులతో, మందిరం యొక్క ముఖ్య ద్వారపాలకులతో, పెద్దలతో ఈ విధంగా అన్నాడు.
నేనొక దొంగనైనట్లు మీరు కత్తులతో కర్రలతో రావలసిన అవసరమేమొచ్చింది? నేను మీతో పాటు ప్రతిరోజు ఆలయంలో ఉన్నాను, కాని మీరప్పుడు నన్ను బంధించలేదు. ఇది మీ ఘడియ, సైతాను శక్తులు రాజ్యం చేస్తున్న ఘడియ.
యేసును బంధించి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని వెళ్లారు. పేతురు కొంత దూరంలో ఉండి వాళ్లను అనుసరించాడు. వాళ్లు పెరటి మధ్య చలిమంటలు వేసి చుట్టూరా కూర్చున్నారు. పేతురు వచ్చి వాళ్లతో సహా కూర్చున్నాడు. ఒక పనిపిల్ల ఆ మంటల వెలుతురులో పేతురు అక్కడ కూర్చుని ఉండటం గమనించింది. దగ్గరకు వచ్చి అతణ్ణి చూస్తూ,
ఇతడు కూడా యేసుతో ఉన్నాడు
అని అనింది. కాని పేతురు అది నిజం కాదంటూ,
ఆయనెవరో నాకు తెలీదమ్మాయి
అని అన్నాడు. కొంతసేపయ్యాక మరొకడు అతణ్ణి చూసి,
నీవు కూడా వాళ్లలో ఒకడివి
అని అన్నాడు.
నేను వాళ్లలో ఒకణ్ణి కాదు
అని సమాధానం చెప్పాడు. ఒక గంట తర్వాత ఇంకొకడు,
ఇతడు గలిలయ దేశస్థుడు కనుక తప్పక అతనితో ఉన్నవాడే
అని అన్నాడు.
అయ్యా, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు
అని పేతురు సమాధానం చెప్పాడు. అతడి మాటలంటుండగానే కోడి కూసింది. ప్రభువు అటువైపు మళ్లీ సూటిగా పేతురువైపు చూశాడు. అప్పుడు ప్రభువు,
ఈరోజు కోడి కూయకముందే నేనెవరినో తెలీదని 3 సార్లు అంటావు
అని అన్న మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. పేతురు బయటకు వెళ్లి బోరున ఏడ్చాడు. యేసును కాపలా కాస్తున్నవాళ్లు ఆయన్ని హేళన చేస్తూ కొట్టటం మొదలుపెట్టారు. ఆయన కళ్లకు బట్టకట్టి, నిన్నెవరు కొట్టారో దివ్యదృష్టితో చూసి చెప్పు అని ఆయన్ని కవ్వించి అడిగారు. అవమానిస్తూ ఎన్నెన్నో మాటలు అన్నారు. సూర్యోదయం కాగానే యూదుల పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు సమావేశమయ్యారు. వాళ్లు యేసును మహాసభ ముందుకు పిలుచుకువచ్చారు. మహాసభ సభ్యులు,
నీవు క్రీస్తువైనట్లయితే మాతో చెప్పు
అని అన్నారు. యేసు,
నేను చెబితే మీరు నమ్మరు, నేను అడిగితే మీరు చెప్పరు, కాని ఇప్పటినుండి మనుష్యకుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని యొక్క కుడివైపున కూర్చుంటాడు
అని సమాధానం చెప్పాడు. వాళ్ళు,
నీవు దేవుని కుమారునివా
అని అడిగారు. ఆయన,
మీరన్నది నిజం
అని అన్నాడు. ఆ తదుపరి వాళ్ళు,
మనకిక ఇతర సాక్ష్యాలు ఎందుకు, స్వయంగా అతని నోటి నుండే విన్నాము
అని అన్నారు.